ఆ సమయంబున సిద్ధుడు చేసిన ఉపదేశమెల్ల చిత్తములోనన్ భాషిల్లి తదనుకంపను చేసి స్థిరం వయ్య నేను చెడిపోకుండా. నేను చిలక కడుపులో పడగానే మా గురువుగారు గుర్తుకొచ్చి ఆ సిద్ధుడిని తలుచుకోగానే వెంటనే కడుపులో నాకు ప్రత్యక్షమై, నువ్వు చిలకగా పుట్టుతావు, పుట్టిన నీకు పూర్వం నేర్చుకున్న విద్యలన్నీ గుర్తొస్తాయి, ఈ జన్మలో జ్ఞానంతో ఉంటావు, గురుచరణారవింద ధ్యాన చేసి తరిస్తావు అని చెప్పాడు. ఆయన అనుగ్రహం వల్ల చిలుకగా పుట్టినా, నలుగురు కొడుకులు పుట్టినా, ఈ పక్కన ఇంకో చిలక చేరినా భార్యగా, నాకు మాత్రం పూర్వజన్మ జ్ఞానం ఉన్నది, అందుకే కొడుకుల్ని తీర్థయాత్రలకు వెళ్ళండిరా, భవబంధములలో ఇరుక్కోవద్దురా అని చెప్పాను. వారి ద్వారా ఎందరి కష్టాలు తొలగించాను. కాబట్టి ఇప్పుడు నేను ఈ చిలుకు రూపంలో ఎప్పుడూ తీర్థయాత్రలు చేసి చేసి తిరిగి అలసిపోయి ఇప్పుడు ముసల్దాన్ అయ్యాను కనుక తీర్థయాత్రలకు వెళ్లకుండా ఏం చేస్తున్నాను? కలుగదాని వలన తెలుసుకొని చుత్రికాల వార్తలను కర్మశేషమును దాటుటకు నిరీక్షించుచుంటి. అసలు ఎంత గొప్ప చిలకండి ఇది. ఓపిక ఉన్నంతకాలం తీర్థయాత్రలకు వెళ్ళిందిట, ఇప్పుడు ఓపిక లేదు, అందుకని కొమ్మ మీద కూర్చుని తీర్థయాత్ర విశేషాలు వినడము కూడా పుణ్యం. అందుకని నా నలుగురు కొడుకుల్ని, ఒరే మీరు ఇంట్లో కూర్చోవడం కాదు, నాలుగు దిక్కులకి వెళ్ళి యాత్రలు చేసి ఆ విశేషాలు నాకు చెప్పండి అని వారి ద్వారా తెలుసుకుని, తద్వారా నేను నా కర్మని తొలగించుకుని మోక్షం పొందడానికి ఎదురు చూస్తున్నాను అన్నాడు ఆయన. అందుకే అలసాని పెద్దని ఏమన్నాడు మనుచరిత్రలో, పోయి సేవింపలేకున్న పుణ్యతీర్థ మహిమ వినుటయు సకల కల్మషహరంబా. మనం స్వయంగా ఒక్కొక్కసారి వెళ్ళలేకపోవచ్చు, అందరం తీర్థయాత్రకు వెళ్ళలేం కదా, డబ్బు లేకపోవటం వల్ల, ఇంకో పని వల్ల, లేకపోతే కొంప మీద వ్యామోహం వల్ల, ఇంట్లో చిలగడ దుంప మీద వ్యామోహం వల్ల వెళ్ళలేకపోతే, వెళ్ళి వచ్చిన వాళ్ళ దగ్గర కూర్చుని వినయంగా, ఏమండి మీరు ఏమేం చూశారండి అని అడిగి ఆ తీర్థయాత్ర విశేషాలు తెలుసుకుని, తద్వారా మనం ఈ జన్మలోనే తీర్థయాత్ర ఫలితం పొందొచ్చు. వినడం కూడా సకల కల్మషహరంబా. జాగ్రత్తగా ఈ పద్యం కంఠస్థం చేయండి. పోయి సేవింపలేకున్న పుణ్యతీర్థ మహిమ వినుటయు సకల కల్మషహరంబా. అందుకని నేను వెళ్ళలేని స్థితిలో కుమారుల ద్వారా యాత్రా విశేషాలు తెలుసుకుంటున్నాను. ఇప్పుడు మా గురువుగారి అనుగ్రహం కోసం ఎదురు చూస్తున్నాను. ఎప్పటికైనా ఇలాంటి జన్మ వచ్చినా తరించడానికి ఒక్కడే ఒక్కడున్నాడు, ఎవరో గురువు. అందుకే ఇక్కడ ఒక మాట చెప్పింది, కా అన్న గురు తీర్థమున్నకు సమానమై తీర్థములు లేవు, కాన గురు తీర్థమునకు సమానమైన తీర్థములు లేవు, జ్ఞానోపదేశమునకు దుఃఖమయమైన సంస్కృతి తొలగ ద్రోసి కర్మరాహిత్యమనరించు కడకు నదియే. తీర్థం అంటే గురు సేవ, గురువుగారిని సేవించడము కంటే గొప్ప తీర్థం మరొక్కటి లేదు. గురుతీర్థమే తీర్థం. ఎందువల్ల? గురువు జ్ఞానాన్ని ఉపదేశిస్తాడు, పురాణ గాథలను చెబుతాడు, మన కర్తవ్యం తెలియజేస్తాడు, ఒక్కొక్కవేళ మనం అపరాధం చేసినా అపరాధాలను మళ్ళీ కరుణతో తొలగిస్తాడు, తద్వారా మనకి జన్మరాహిత్యం ఇస్తాడు. పునర్జన్మ లేకుండా చేసే మహానుభావుడైన సద్గురుని కంటే గొప్ప తీర్థం లేదు. గురువు పాదమే తీర్థం, గురువు పాదమే ప్రయాగ, గురువుగారి ముఖం నుంచి వచ్చే వాక్కులే గంగా నదీ ప్రవాహం, గురువు కాళ్ళు కడగగా వచ్చే నీళ్ళే సకల నదీ నదాల యొక్క సంకర్షణ స్నానం. అది సంగమం అంటాం కదా, కలయిక. గంగా యమున సరస్వతి వంటి నదులన్నీ కలిస్తే వచ్చే స్థలంలో స్నానం చేస్తే మహాపుణ్యం వస్తుంది. కానీ గురువు కాళ్ళు కడగ్గా వచ్చిన నీళ్లు ఇన్ని నదుల యొక్క సంగమ స్నానము కంటే కూడా గొప్ప అన్నాడు. అందుకే భవదీయ పవిత్రామల తోయములు అలఘు ద్యోమార్గ జరాంబు పౌనరుక్తిములు రివిన్. అల్లసారి పెద్దన గారు మరుచేత్తులు రాసిన మాట, మీ మాటలు మంత్రంబులు మీ ఎట్టిన ఎడ ప్రయాగ, మీ పాద పవిత్రామల తోయములు అలఘు ద్యోమార్గ జరాంబు పౌనరుక్తిములు రివిన్. ఇది కొంచెం జాగ్రత్తగా వినవలసిన మాట. ఓ సిద్ధుడు ఉన్నాడు, ఆ సిద్ధుడు ప్రవరుడని ఆయన దగ్గరికి వచ్చాడు. మీరు ఏ యాత్రలు చేశారని అడిగాడు. వాడు నేను ఒక యాత్ర కదయ్యా, యావత్ ప్రపంచమంతా తిరిగేశాను, అది ఎట్లుండే వినుము. గృహస్థరత్నం బలంబమాన రవిరథ తురంగ శృంగార చారు చామర చట ప్రేక్షణ క్షణోద్గ్రీవ చామర సముదయం బగు ఉదయంబునంగల విశేషంబులు శేషపణికినైన లెక్కింప శక్యంబే అంధకరిపు కంధరా వాస వాసుకి వియోగ భవ దుర్వ్యథా భోగ భోగిని భోగ భాగ పరివేష్టిత పటీర విటపి వాటికా వేల్లదేలాలతా వలయంబగు మలయంబునంగల చలువకు విలువయ్యది. అకటకట వికట కోట కోటి విటంక శృంగాటకాడూకమాన జరదిందు బెంబగళదమృత దుర్దినార్ద్రీకృత సల్లకీ పల్లవ ప్రభంజర పరాంజన హస్తిహస్తంబుగు మణిప్రస్తరంబుల విశ్రాంతి చింతించిన మేనం పులకలిప్పుడు వడమిడు స్వస్వ ప్రవర్ధిత వర్ధిష్ఠు ధరణీరుహ సందోహ దోహద ప్రధాన సమాన ఖేలదైల బిల విలాసిని విలాస వాచాల తులా కోటి కలకలాహూయమాన మానస మదాలస మరాళంబుగు రజత శైలంబు నోలంబులం కాలగళు విహార ప్రదేశంబులంగన్న సంస్కృతి క్లేశంబులు వాయవే. సతత మద జలశ్రవణ పరాయణైరావణ విషాణ కోటి సముట్టంకిత కటక పరిస్ఫురత్ కురువెంద కందళవ్రాత జాతాలాత శంకాప సర్పదభ్రము భ్రమి విభ్రమ ధురంధరంబగు మేరుధరాధరంబు శిఖరంబుల సోయగంబులు కలయం కనుంగొనుట బహుజన్మకృత సుకృత పరిపాకంబునంగాక ఏల చేకూర నేర్చునేనిట్టి మహాద్భుతంబులీశ్వరానుగ్రహంబున అల్పకాలంబునం కనుంగుంటి నరుటయు ఈష దంకురిత హసన గ్రసిష్ణు గండయుగుండగుచు ప్రవరుండతనికి ఇట్లనియే అని ఒక పేజీ రాశారు అక్కడ. ఇంకా ఇందులో అన్ని తీర్థయాత్రలు ఉన్నాయి. అటు తూర్పు పడమర ఉత్తరం దక్షిణం అన్ని దిక్కులకి తిరిగాను, శివుణ్ణి చూచాను, పాతాళానికి వెళ్ళాను, మలయ పర్వతాన్ని చూచాను అంటూ అపూర్వంగా వర్ణించాడు. ఇన్ని తీర్థయాత్రలు చేశానంటే అప్పుడు ఆయన అన్నాడు, అయ్యా ఈ తీర్థయాత్రలన్నిటికంటే మీరు మాట్లాడే మాటలే నాకు మంత్రం, మీరు అడుగు పెడితే అది ప్రయాగా, మీ కాళ్ళు కడగ్గా వచ్చే నీరే ఆకాశగంగ అన్నాడు. ఇంకెంతకంటే ఏమిటండి, అంటే ఎక్కడికి వెళ్ళలేకపోతే గురువుగారి కాళ్ళు కడిగితే చాలు, ఆ పుణ్యాత్ముడి కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిమీద చల్లుకుంటే అది ఏకంగా పైనుంచి కిందకి దబదబా పడే ఆకాశ గంగా ప్రవాహం. కాబట్టి గురువు కంటే మనల్ని తరింపచేసేటటువంటి మరొక మార్గము లేదు అనగానే వెంటనే చవరుడు ఆశ్చర్యపోయి నీకేం వరం కావాలో కోరుకో అన్నాడు. ఇంతవరకు అన్నీ విన్నట్టు నటించాడు కదా, ఆయన ఎంత గొప్పవాడో మనకు తెలుసు కదా. మహాత్మా, నాకు తెలుసు నువ్వు చవరుడివని, ఇంద్రుడి హస్తాన్ని నీ మంత్రంతో స్తంభింపజేసి అశ్వినీ దేవతలకి యాగభాగాన్ని ఇప్పించిన పుణ్యాత్ముడివి, నీవు అమ్మవారి భక్తుడివి, నాకేం ఒక్కర్లా, నా గురువుగారి దర్శనం ఇప్పించన్నాడు. వెంటనే ఈయన ఏం చేశాడు, నీ గురువు మహాములు గురువు కదయ్య బాబు శివుడు అని వెంటనే నర్మదా నది కదా అది అక్కడ ఉన్నది ఓంకారేశ్వరుని ప్రార్థించాడు. మనం ఇదంతా మర్చిపోకూడదు. నర్మదా నదీ తీరములో ఓంకారానికి దగ్గరలో ఉంది ఈ మర్రి, మళ్ళీ ఈ వెర్రిలో ఆ మర్రిని మర్చిపోకూడదు. వెంటనే ఓంకారేశ్వర ధ్యానం చేయడంతో ఓంకారేశ్వరుడు అచ్చం ప్రణవాకృతితో అక్కడ ప్రత్యక్షమై సిద్ధరూపంలో, ఓ చిలక నీకు పూర్వజన్మలో ఉపదేశం చేసింది నేనే అనగానే గురుదేవ రక్షించమని ముక్కుని ఆయన పాదాల మీద పెట్టాడో లేదో శరీరం విడిచిపెట్టేశాడు. ముక్కు తగిలించగానే ఆ కర్మ పోయింది. అందమైన శివభటుడి రూపంతో శివుడి వెంట వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ పిల్లలు నాన్న నాన్న నువ్వు లేకపోతే ఉండలేమని వాళ్ళు ఏడ్చారు. ఎందుకని, నువ్వు తండ్రివి కాదు మాకు గురువు. వేగంగా పక్కనున్న భార్య, మీరు లేకపోతే నేను ఉండలేనండి, ఆవిడ ఏడ్చింది. కొంచెం పెళ్ళామంటే సహజంగా ఎంత కాదనుకున్నా భర్త మీద వ్యామోహం ఉంటుంది, ఉండాలి కూడా. ఇప్పుడు పిల్లలు ఏమన్నారు, మా సంగతో అన్నారు. మీకు ఇంకా కొంతకాలం సమయం ఉంది, వీళ్ళంటే ముసలాళ్ళు. ఇప్పుడు తండ్రి ముసలాడే చచ్చిపోతే కొడుకు నేను చచ్చిపోతానంటే లోకం ఎలా నడుస్తుంది? అందువల్ల మీరు నలుగురు భూలోకంలో కొంతకాలం ఉండి ఈశ్వరుడు నర్మదా నదీ తీరంలో ఓంకారేశ్వరుడు అనే పేరుతో ఉన్నాడు, ఆయన్ని సేవించి తరించండి. తీర్థయాత్రలు చేస్తేనే తరిస్తారు, గురుసేవ చేస్తే తరిస్తారు, నిరంతర పురాణ ఇతిహాసాలు వింటే తరిస్తారని లోకానికి చాటండి. వచ్చే జన్మలో మీరు కాశీలో పుట్టి అక్కడ నలుగురు నాలుగు విధాలైన పురాణాలు చెప్పి తరిస్తారు, ఈ జన్మలో మీకు మోక్షం లేదు అని శివుడు అదృశ్యమైపోయాడు. అప్పుడు ఆ నలుగురు చవనుడికి నమస్కరించి, నీ ధర్మమానని ఈశ్వర దర్శనం అయ్యింది అని నర్మదా నదీ తీరంలో ఒక్కొక్కరు ఒక్కొక్క చెట్టు మీద మకాం పెట్టి అనేక తీర్థయాత్రలు చేసి ఎందరికో పురాణాలు చెప్పి తద్వారా తాము తరించి తర్వాత జన్మలో వారణాసిలో పుట్టి నలుగురు ఋషులుగా మారి పురాణాలని ప్రవచనం చేసి ధర్మాన్ని వ్యాప్తి చేసి వారు కైవల్యానికి వెళ్ళారు. చవనుడు హాయిగా తీర్థయాత్రలు చేసుకుంటూ తిరిగి సుకన్య దగ్గరికి వెళ్ళిపోయాడు. సుకన్యకి చాలా తీర్థయాత్ర విశేషాలు చెప్పాడు. అందులో నందా తీర్థం అని ఒక తీర్థం ఉంటుంది, ఆ తీర్థ మహిమ ఫలశ్రుతి ఉంటుంది. ఒకప్పుడు భీష్ముడు
అనేక ధర్మాలు వింటూ వింటూ మహాత్ముడైన వేదవ్యాసుణ్ణి నాకు ఈ భూమండలంలో ఉన్న క్షేత్రాల విశేషాలు తెలుసుకోవాలనుంది వివరించమని కోరాడు. అప్పుడు వ్యాసుడు ఆయనకి నారదాది మహామునుల ద్వారా తెలుసుకున్న అనేక విశేషాలు వివరించాడు. ఆ భాగమే అసలు ప్రధానంగా పద్మపురాణం అంటే భీష్ముడి యొక్క ఆసక్తిని గమనించి మహాత్ములు ఋషులు ఆయనకి సందేహాలు తీర్చారు. అందులో భాగంగానే చ్యవన మహర్షి తీర్థయాత్రలకు వెళ్ళి తాను తరించి తన భార్య సుకన్యకి కూడా విశేషాలు చెప్పాడు. యాత్రలన్నీ చేసి 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 చెట్ట చివరికి మళ్ళీ ఇంటికి చేరాడు. ఎప్పటికైనా ఇంటికి చేరవలసిందే కదా, ఆకాశంలో విమానం ఎంత ఎగిరినా మళ్ళీ నేల మీదకి దిగవలసిందే, ల్యాండ్ అవ్వవలసిందే, లేకపోతే బ్యాండే మనకి. అందువల్ల ఈయన కూడా తీర్థయాత్రలు చేసి గృహస్థాశ్రమంలో ఉన్నవాడు కనుక సుకన్యని చేరితే ఆవిడ ఏమండి మీరు ఏమేమి చూశారండి అని అడిగింది. ఆయన అనేక విశేషాలు చెప్పాడు. సరస్వతీ నదిని కొందరు నంద అంటారు, కొందరు అలకనంద అంటారు, మరికొందరు సరస్వతి అంటారు. కొన్ని చోట్ల సరస్వతి నందగా కనపడుతుంది, కొన్ని చోట్ల అసలు కనపడదు, దీనికి కారణం ఏమిటి అని అడిగితే దాని వెనక అతను ఒక అపూర్వమైన గాథ ఉన్నది అని సుకన్యకి చవరుడు చెప్పాడు. దాన్నే భీష్ముడు కూడా ఒకప్పుడు విన్నాడు. ఒకప్పుడు కృతయుగ ప్రారంభ కాలంలో ప్రభంజనుడు అని ఒక రాజు ఉండేవాడు. ఆ రాజుగారి పేరు ప్రభంజనుడు. నిజంగా ఆయన దగ్గర చాలా గొప్ప శక్తి ఉండేది, వేటాడే శక్తి ఉండేది. ప్రభంజనం అంటే సుడిగాలి, మామూలు గాలి కాదు. సహజంగా ప్రభంజనం అంటే గాలి అంటాం, కానీ మంచి వేగంగా వేసే గాలిని ప్రభంజనం అంటారు. ఇప్పుడు ఇక్కడ సన్నగా వీస్తుంది గాలి, దీన్ని వాయువు అని మాత్రమే అంటాం. వాయువు కూడా మారుతమని, ప్రభంజనమని, శ్వసనమని అనేక నామాలు ఉన్నాయి. వాటిలో ఉన్న వేగమును బట్టి వాటికి పేర్లు వచ్చాయి. సహజంగా అన్నిటికీ ఒకటే పేరు వాడేస్తాం మనం అన్నమాట. ఒక్కొక్కప్పుడు ఏం చేయాలో తెలియనప్పుడు అబ్బా ప్రభంజన వాయువుని కూడా కలుపుతాడు, అంటే ప్రభంజనానికి ఇప్పుడు వాయువు కూడా కలిపి. చాలామంది చూశారు లేదో యజ్ఞయాగాది క్రతువులు చేశారని రోజు ఉపన్యాసంలో చెబుతూనే ఉంటాడు. యజ్ఞం అంటే ఏమిటి, యాగం అంటే ఏమిటి, మళ్ళీ ఆది ఏమిటి, తర్వాత క్రతువు ఏమిటి అంటే వాడికి తెలియక అజ్ఞానంలో పడిపోతాం అన్నమాట. యజ్ఞ యాగాది క్రతువు ఉంట ఆది అన్నాక ఇంకా వాడి తర్వాత ఏం వాడక్కర్ల, మొదలైన అన్నం కాబట్టి. ఎట్సెట్రా అన్నాక మళ్ళీ ఇంకోసారి మధ్యలో పేరెందుకు, అక్కడ కూడా మళ్ళీ ఇంకోసారి క్రతువు అని చేరుస్తున్నాం. కారణం ఏమిటంటే ఒక్కొక్కప్పుడు భాష మీద మనకి పట్టుకోల్పోవటం వల్ల, వ్యవహారంలో దాని విషయం తెలియకపోవటం వల్ల. అలాగే మహాపరాక్రమం కలిగి సుడిగాలి ఎంత వేగంగా పెడుతుందో అంత వేగంగా పెడతాడు కనుక ఆ రాజుగారిని వాళ్ళ నాన్నగారు ప్రభంజనుడు అని పిలిచారు. ఆయనకి వేట అంటే ఎక్కువ ఇష్టం. సప్తవ్యసనాలలో అతి భయంకరమైనది వేట. వెల్లది జోదంబు పానంబు వేట పలుకు ప్రల్లదనంబును దండపారుష్యంబు అర్ధదూషణంబునని ఎడి సప్తవ్యసనంబుల వంక జనదు తగదు. ఏడు వ్యసనముల జోలికి జీవితంలో ఎప్పుడు వెళ్ళొద్దు అని శాస్త్రాలు చెబుతున్నాయి. అందులో మొట్టమొదటిది వేశ్యల జోలికి అసలు వెళ్ళొద్దు. వీడికి ఉన్న 4 రూపాయలు లాగి వ్యసనాల పాలు చేసి, అంటే రోగిష్టివాడి చేసి వదిలేస్తారు. కాబట్టి వేశ్యాలోలత్వం మంచిది కాదు. జోదం అసలు మంచిది కాదు. సరదా కోసం రైలు ఎక్కినప్పుడు 4 పేక ముక్కలు తెచ్చుకుంటాడు. ఆ పేక తర్వాత వీడి పేక కోసేస్తుంది, మొత్తం క్షవరమే. కాబట్టి జోదం అసలు పనికిరాదు. పానంబు ఇక తాగుడు సంగతి చెప్పక్కర్లేదు. ముందేదో సరదాగా ఒక చుక్క పోసుకోవాలి, ఏ డ్రాప్ అంటాడు. ఫ్రీగా వచ్చినప్పుడు ఫినాయిల్ తాగే లక్షణం కొందరికి ఉంటుంది, అందుకని సరదాగా ముందు మొదలెడతాడు. ఇక ఆ తర్వాత బుట్లకు బుట్లు అయిపోతాయి, వీడు కాస్త డుబ్బమంటాడు, కుటుంబాన్ని కూడా పాడు చేస్తాడు. ఇంకా 4వది వేట. జంతువుల్ని కొట్టి చంపడం అనే ఒక వ్యసనానికి అలవాటు పడితే భయంకరమైన ఆపదల పాలవుతాడు. ఆ హింసకు అలవాటు పడి చంపి చంపి హింస వల్ల తాను కూడా రోగగ్రస్తుడై దుర్మరణం పాలవుతాడు. వేట వల్ల దెబ్బతిన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసా భారతదేశంలో? రామాయణ గాథలో అయితే దశరథుడు వేట వల్ల సర్వనాశనం అయినవాడే. శ్రవణ కుమారుని కొట్టి దెబ్బతిన్నాడు. ధర్మరాజు గారి తండ్రి, పాండవుల తండ్రి పాండురాజు గారు వేట వల్లే జీవితంలో సంతానం పొందలేక దేవతానుగ్రహం పొందవలసి వచ్చింది, దుర్మరణం పాలయ్యాడు. ఎప్పటికప్పుడు వేట అనే ఒకనొక వ్యసనము జోలికి జ్ఞాని వెళ్ళకూడదు. ఈ చంపడం ఎంత పిచ్చో తిప్పమంటారా? మీరు వేట అంటే ఏవో జింకల్ని సింహాలని అనుకోకండి. ఓ ఇంటికి వెళ్ళాను, ఎప్పుడు చూసినా చేతిలో బ్యాట్ పెట్టుకుని టిక్ 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 అని కొట్టివాడు, అలా దొంగలు చంపుకుంటూ తుపాకీలు గుళ్ళు పేల్చినట్లుగా, దీపావళికి టపాసులు పేలినట్లుగా వాడింట్లో రోజు టపటపలాడుతూ ఉంటే ఏంటి అనుకుంటే దోమల్ని చంపే బ్యాటెట్ అది, దానికి ఇలా స్విచ్ పట్టుకుని ఇలా అనుకుంటూ ఉండేవాడు గురువుగారు ఉండండి అని. అది పిచ్చి అయిపోయించేవారికి పొద్దున్నుంచి సాయంకాలం దాకా ఇలా కొట్టుకుంటూ దోమలు చంపుకుంటూ చివరికి ఒక రోజున కరెంట్ షాక్ కూడా చచ్చిపోయాడు. కాబట్టి అది కూడా అది ఒక వేటే, అది ఒక పిచ్చే. ఏ విధమైన వేట అయినను మొత్తం మీద అది కొంపముంచుతుంది అన్నమాట. పలుకు ప్రల్లదనం అంటే నోటికి వచ్చినట్టు తిట్టడం. తిట్టడానికి కూడా ఒక అడ్డు అదుపు ఉండాలి. మనం ఆఖరికి ఒక్కోసారి నీతి చెప్పడానికైనా కూడా మందలించడంలో సుతారంగా ఉండాలి. నోటికి వచ్చిన బండబూతులు తిట్టేస్తే వెనక ముందు చూడకుండా ఇది సభయా లేక సామాన్య స్థలమా, ఇది ఇల్లా లేకపోతే ఇంకొక వేదిక అనేది చూడకుండా మనం నోటికి వచ్చినట్టు మాట్లాడటం మొదలెట్టామంటే, కఠినంగా తిట్టడం మొదలెట్టామంటే ఆ తిట్టు కూడా శాపమై వీడిని కట్టి కొడుకుతుంది. అందుకనే సాధ్యమైనంత వరకు ఇతరులని చచ్చిపోవని కోరకూడదనేవారు మనవాళ్ళు. ఎంత కోపం వచ్చినా సరే ఎక్కువ తిడితే తిట్టు నీకే శాపం అవుతుంది, నువ్వు ఇతరులకు ఏది కోరుకుంటే అదే నీకు వస్తుంది అన్నమాట. అందువల్ల ఏం చేయాలన్నమాట, మనకి ఎవరి మీద కోపం వచ్చేవాడు చచ్చిపోవాలన్నంత కోపం వచ్చిందనుకోండి, ఒరే నూరేళ్ళు బతకరా అని తిట్టండి, అప్పుడు మీరు నూరేళ్ళు బతుకుతారు. అలాగే ఇంకా కోపం వస్తే పల్లెటూళ్ళల్లో మా ఊళ్ళో ఓ ముసలావుడు ఉండేదిలేండి, ఏం తిట్టేదండి ఆవిడ కోపం వస్తే, మహా తిక్కు వచ్చేస్తే ఏమనేది తెలిసినా ఊరి నీ పెళ్ళం మొగుడు అనేది. ఇంక ఎంతకంటే గొప్ప తిట్టేమంది, నీ నోటి నుండా పంచదార కొట్ట, నీ కడుపు నిండా ఆవునేతి లడ్డూలు కుక్క అనేది. మొత్తం మీద ఏది ఏమైనా ఎంత మంచి తిట్టు అలా తిడితే భగవంతుడు మెచ్చుకుంటాడు. అంటే తిట్లో పవిత్రత ఉండాలన్నమాట, అనవసరంగా దూషించకూడదు. అది పలుకు ప్రల్లదనం. తర్వాత ఏమిటి, దండపారుష్యం. చిన్న తప్పుకి పెద్ద శిక్ష కానీ లేక పెద్ద తప్పుకి చిన్న శిక్ష కానీ వేస్తే దాన్ని దండపారుష్యం అంటారు. భారతదేశానికి వచ్చిన పాకిస్తాన్ టెర్రరిస్టులు ఇక్కడ తుపాకులతో కాల్చిపారేస్తే వాడి జైల్లో పెట్టి ముప్పోట్లా మేపి వాడి గురిశిక్ష వేయకుండా ఉంటే అది దండపారుష్యం. అలాంటి దుర్మార్గుడు ఉరితీస్తేరాలి. లేదా ఏదో పొరపాటున ఒక రొట్టె తూపోయేట వాడిని అందరూ కర్రలతో కొట్టి చంపేశారు ఈ మధ్య, తెలుసుకో మీకు విషయం. ఉప్పల దగ్గర కేవలం రొట్టె తూపోయాడు పాపవాడు, వీడు ఏదో దొంగ దొంగ నరిస్తే దొంగలు అనుకుని కర్రెట్టు కొట్టేశారు. అప్పుడు ఉసూరు ఉంటుంది ప్రాణం వాడికి, ఇంత ఆకలికి మాడిపోతే ఒక్క రొట్టె ముక్క పట్టుకెడితే వాడిని చంపేశారంటే చిన్న తప్పుకి ఎంత శిక్ష వేశారు. ఇది దండపారుష్యం, అది కూడా మంచిది కాదు. ఎంత తప్పు చేస్తే అంతే శిక్ష వెయ్యాలి. ఆఖరిది అర్ధదోషణం, ఏడవ తప్పు. అంటే ఏమిటో తెలిసిన, వ్యసనాల్లో ఇది ఇంకా భయంకరమైన వ్యసనం. డబ్బు ఎలా ఖర్చు పెట్టాలో తెలుసుకోవాలి. అనవసరంగా తగలబెడితే అది అర్ధదోషణం. అనగా రెండు అడుగులు ఇక్కడి నుంచి అక్కడికి నడిచి వెళ్ళగలడు వీడు, అయినా సరే ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళడానికి నాకు ఏసీ కారు కావాలి లేదా కదలనని భీష్మించుకుంటే, నీ అంతటి నువ్వు నాకు ఏసీ కారు లేదు నేను ఇక్కడికి రాను అన్నావంటే అది అనవసరంగా డబ్బు తగలబెట్టడం, అది అర్ధదోషణం. ఆకలి వేసి చచ్చిపోయినా సరే అమ్మ బాబాయ్ రూపాయి ఖర్చు పెట్టలేనండి, నేను ఇంటికి వెళ్ళేదాకా ఏం తిన్నండి, ఈ డబ్బులు జాగ్రత్తగా దాచుకుని పైసా ఖర్చు పెట్టక మంచినీళ్ళు తక్క చచ్చిపోయాడు అనుకోండి, ఆ పిసిని కొట్టుతనం కూడా అర్ధదోషణం. అంటే డబ్బు అవసరమునకు ఎంత ఖర్చు పెట్టాలో అంత ఖర్చు పెట్టాలి, అనవసరమైన చోట పైసా కూడా తీయకూడదు. చల్లగా హాయిగా వాతావరణం ఉన్నప్పుడు ఏసీ వేసుకోవడం అది అనవసరమే కదా, వేసవకాలంలో మండి చచ్చిపోతున్నప్పుడు అప్పుడు వేసుకోకపోతే అది తప్పే. 10 నిమిషాల్లో ఉపన్యాసానికి వెళ్ళి తీరాలి అనుకున్నప్పుడు ఎంత ఖర్చు అయినా పెట్టుకుని ట్యాక్సీయో ఆటోయో చూసుకుని అక్కడికి వెళ్ళాలి, అప్పుడు డబ్బు ఖర్చు పెట్టకపోతే తప్పు. 2 గంటలు టైం ఉన్నా సరే నేను ట్యాక్సీ వచ్చేదాకా కదలనని కూర్చుంటే ఆ డబ్బు అనవసరంగా తగలబెడితే అది అర్ధదోషణమే. కాబట్టి అర్ధదోషణం అనేది చాలా జాగ్రత్తగా తెలుసుకుని దాన్ని అమల్లో పెట్టాలి. ఖర్చు ఎప్పుడూ కూడా పెట్టకూడని చోట పెట్టకండి, పెట్టే చోట పెట్టి తీరాలి. చక్కగా పురాణం విన్నారు అప్పుడు మెళ్ళో గొలుసు పూర్తి ఇచ్చేయండి భక్తితో, ఏం పర్వాలేదు కొంపలేదు. గుడి కడతాం అన్నారు ఎవరో, వెంటనే ఇచ్చేయండి మీకు తోచింది, చేతి గాజులు పీకిచ్చేయండి శౌచాలయానికో ఇంకో ఆలయానికో, ఏం పాపం కాదు. కానీ బయటికి వెళ్ళాక సిగరెట్ కాల్చాలనిపించింది, సిగరెట్ కోసం 1 కిలోమీటర్ దూరం నడిచేయండి, 25 రూపాయలు ఖర్చు పెట్టి, నేను 25 రూపాయలు అనుకుంటున్నాను, ఒక ఆయన నాకు అలా చెప్పాడు కనుక, 25 రూపాయలు ఖర్చు పెట్టి ఆ సిగరెట్ కాల్చాడు అనుకో అది దరిద్రం నాడు పాడు చేశాడు డబ్బు. ఇలా అనవసరమైన చోట ఖర్చు పెట్టకూడదు, అవసరమైన చోట ఖర్చు పెట్టి తీరాలి. ఈ వ్యసనములలో మరింత ప్రమాదమైనది లోక ద్రోహం ఇచ్చేది వేట. ఆ వేటకి ప్రభంజనుడనే రాజు ఒకరోజు బయలుదేరి వెళ్ళాడు. అక్కడ ఒక లేడీ కనపడింది, అది ఆడలేడి, కడుపుతో ఉన్న లేడి, చూడుగా ఉన్న లేడిని పొరపాట్లు కూడా ఎవడు కొట్టేవాడు కాదు. పూర్వం గర్భవతి అయినటువంటి జంతువుని, ఏదో దంపతులుగా విహరిస్తున్న జంతువుల్ని, ఏ ఆవు ఆబోతో తిరుగుతుంటే అప్పుడు అటు కొట్టకూడదు, మహాపాపం. మీరు పొద్దున్న యశోదమ్మ గారు నన్ను కారులో తీసుకొస్తున్నారు, అక్కడ ఎడ్ల బండి ఆగుంది, ఆ బండికి రెండు ఎడ్లు ఉన్నాయి, ఎద్దులు బాగా కొమ్ములెత్తి తలకాయలు పైకెత్తి అక్కడ చెట్టుకున్నటువంటి ఆకులు పీక్కుతింటున్నాయి. అప్పుడు నేను ఒక విషయాన్ని కనిపెట్టా, హార్న్ కొడితే బండి పక్కకి తప్పుకుంటుంది, అయినా ఆవిడ హార్న్ కొట్టకుండా అలాగే పక్కన నుంచి జాగ్రత్తగా తీసుకొచ్చారు. ఆ తీసుకురావడంలో పక్కన ముళ్ళ కొమ్మలు ఉన్నాయి, తుమ్మ చెట్లు ఉన్నాయి కదా, ఆ కారంతా గీకేసేయి, బోడి కారుని గీకేస్తే రంగు పోతే పోతుంది, కానీ అవి అన్నం తింటున్నాయి, ఆవులు ఆ గేదెలు ఎడ్లు, ఎడ్ల యొక్క ఆహారం పాడు చేయకూడదని హార్న్ కొట్టకుండా నిశ్శబ్దంగా పక్క నుంచి వచ్చేసారు. ఆ ఎడ్లు వాటి దారిని వేస్తూనే ఉన్నాయి, నేను కళ్ళారా చూశాను. ఇది ఒక అపూర్వ ధర్మం అండి. ఆవులు కనుక మేత వేస్తున్నప్పుడు లేక ఎద్దులు వేస్తున్నప్పుడు అప్పుడు మనం హార్న కొట్టి వాటిని చెదరగొట్టి మనం వెడితే అది కూడా దోషం. ఇది నేనేం చెప్పలేదు, ఆవిడకి చెప్పలేదు, ఆవిడ అసలు ఈ పురాణాల్లో ఇది చదివారో లేదో కూడా పక్కన పెడదాం. అంటే ఆ సమయమునకు ఆ బుద్ధికి ఆ భగవంతుడు ఆ ధర్మాన్ని తోపించాడే, అది ధర్మం అంటే. మీకు మార్కండేయ పురాణాలు అదేగా, ఆవులు నీళ్లు తాగుతుంటే కొట్టేట ఒకడు, ఆ పాపం వల్ల మళ్ళీ వెళ్ళి 15,000 జన్మలు వెనక్కి వెళ్ళాట. సహజంగా ఏమనిపిస్తుంది మనకి, అయ్యో బంగారం లాంటి కారే, ఈ పక్కన నుంచి పెడితే గీసుకుంటుందేమో, ఎద్దులు కాసేపు పక్కకు తోలితేమి అని అనిపించచ్చుగా, అనిపించకపోవడమే ధర్మం అంటే. ఆ ధర్మమునకు మెచ్చుకునే గురువుగారు రెండో మీలాంటి వాడు మాతో పనిచేస్తానికి అంటున్నారు. లేదా మిమ్మల్ని ఎప్పుడైనా నేను 1 రూపాయి అడిగానా, 1 కోటి రూపాయలు మీరు ఇస్తారని ఆశతో వస్తున్నానా? దేవుడి దేవుల నాకు ఆ కర్మయోగము లేదు. కాబట్టి ఎప్పుడూ కూడా ధర్మం ఎక్కడుంటే అక్కడ మనస్సు ఆకట్టుకుంటుంది. ఆ ప్రవర్తన ధర్మానికి లొంగినట్టుగా గురువులు దేనికి లొంగరు. ఎక్కడ ధర్మం ఉంటే అక్కడ, ఆ ధర్మం ఉన్న చోట తెలియకుండానే ప్రశంస వస్తుంది. ధర్మం లేకపోతే అప్రశంస ఎలాగురాదు, వేరే పక్కన పెడదాం. ఎందుకు చెబుతున్నాను, మేత వేస్తున్న పశువుల్ని కొట్టడం, దంపతులుగా తిరుగుతున్న పశువుల్ని వేటాడడం, గర్భవతులుగా ఉన్న వాటిని వేటాడడం, ఇవన్నీ మహాపాపములు. బాగా ముసలితనంతో ఉన్న పశువుల్ని కూడా కొట్టకూడదు. ఎప్పుడైనా వయస్సు పెద్దది వచ్చిన తర్వాత అటువంటి ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ మనకి ఏదన్నా దగ్గరకు వచ్చి అడిగితే విసుక్కోకూడదట. అందుకే ఇలాంటి పెద్దవాళ్ళు వస్తే మాట వరుసకు కూడా మీ ఇష్టం, మీరు ఏం చేస్తే చేయండి అంట.